వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ వార్షికోత్సవం నాడు నేను మీకు మీ జీవితాలలో మీరు ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించగలరో చెప్పటానికి వచ్చాను. మళ్ళీ జాగ్రత్తగా వినండి, ఎందుకంటే కొంతమంది మనుషులు ఇంకా ఇటువైపు రాలే. కొంచెం నేను చెప్పేటటువంటి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనం చేసుకోండి, మళ్ళీ విషయాలు మీరు వినలేకపోవచ్చు. ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీరు అలనాడు రాముడితో కోతులు కలిసి ఎలాగ రామరాజ్య స్థాపనకి దోహదం చేశాయో, ఆ తర్వాత కృష్ణుడితో కలిసి పాండవ సేన ఎలాగ మహాభారత యుద్ధాన్ని గెలిచిందో, రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో మీకు మళ్లీ అలాంటి అవకాశం ఈ రోజు నుంచి మొదలైనది, అది గుర్తుంచుకోండి. అవకాశాన్ని అర్థం చేసుకోండి. చాలా సార్లు అవకాశం వచ్చినప్పుడు మనం పోగొట్టుకుంటూ ఉంటాం దాన్ని, అవకాశాన్ని గుర్తించక. మహానుభావులు, ఋషులు, గురువులు, మహామానవులు మనకి లభించినటువంటి అవకాశాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. గత 500 సంవత్సరాలుగా ఈ 5 సంవత్సరాల గురించి చెప్పబడి ఉన్నది, అది అర్థం చేసుకోండి. 500 సంవత్సరాల నుంచి ఇంకా రాబోయేటటువంటి 5 సంవత్సరాలలో జరగబోయేటటువంటి మార్పుల గురించి గురువులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మీకు లభించిందో అర్థం చేసుకోండి. ఈ అవకాశంలో భారతదేశపు యొక్క పాత్ర, ముఖ్యముగా నాతోనూ నా గురుదేవులతో సంబంధము కలిగి ఉన్నటువంటి వాళ్ల పాత్ర చాలా చాలా ప్రముఖమైనటువంటి పాత్ర. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ ద్వారా ఇవాళ నేను చెప్పినటువంటి మాటలు మీరు ఎవరికైతే అందజేస్తారో వాళ్ళందరూ కూడా కలిసి మహాభారతాన్ని నిర్మించబోతున్నారు. 5 ఏళ్లలో మీరు న్యూస్ పేపర్లలో, మీ జీవితాలలో ఈ సంఘటన కళ్ళారా చూడబోతున్నారు. ఏ సంఘటన చూడబోతున్నారు? మహాభారత నిర్మాణము, మహాభారత యుద్ధము కాదు. కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన మనస్సులంతా కూడా ఆ అవకాశాన్ని అర్థం చేసుకోలేక చెప్పబడినటువంటి మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకో. రామాయణం అంటే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం కాదు, ఏం గుర్తొస్తుంది? రామరావణ యుద్ధం గుర్తొస్తుంది, అవునా కాదా? గుర్తు రావాల్సింది ఏంటి? రామరాజ్య స్థాపన గుర్తు రావాలి. కానీ రామాయణం అనగానే రామరాజ్యం గురించి మనకు ఆలోచన రాదు, యుద్ధం గురించే ఆలోచన వస్తుంది. తప్పు మంది భావం అర్థమైందా? రామాయణం యుద్ధం గురించి మాట్లాడటం, ఎవడో సీతనెత్తుకుపోయట, ఆ రాక్షసుణ్ణి రాముడు చంపేసేట, అక్కడితో కథ ఆపేస్తాం. రాక్షసుని చంపితే ఏం ఒరుగుతుంది? మీకు ఒరగాల్సింది ఏంటి? రామరాజ్య స్థాపన జరగాలి. అంటే రామాయణం మీరు చదివితే మీ దృష్టి దేని మీద ఉండాలి? రామరాజ్యం మీద ఉండాలి, అవునా కాదా? కానీ మన దృష్టి ఎక్కడితో ఆగుతుంది? యుద్ధంతో ఆగుతుంది, యుద్ధాలే వస్తాయి. అది మొదట మీరు అర్థం చేసుకోండి. అలాగే మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? భీష్మ, భీష్మ. ఎవరి మధ్య భీష్మ? భీష్మ అన్నదమ్ముల మధ్య కొట్లాడు. యద్భావం తద్భవతి. అంటే వ్యాసుడు రాసినటువంటి ఆ మహాభారతము మన దృష్టిలో ఏంటి అంటే అన్నదమ్ముల కొట్లాట. అంతకంటే ఎక్కువ లేదు. కానీ మహాభారతం అది కాదుగా. మహాభారతంలో పేరేంటి? మన దేశాన్ని భారతం అని పిలుస్తాం. మహాభారతం అంటే మన దేశము ప్రపంచం అంతా విస్తరించి మహాభారతంగా ఈ పృథ్వీ స్వర్గంలాగా మారాలి. ఏ విధంగా అవుతే రామాయణము రామరాజ్యానికి నాందిగా చెప్పబడినదో, మహాభారత యుద్ధము ఈ 5 సంవత్సరాలలో జరగబోయేటటువంటి మహాభారత నిర్మాణానికి నాంది. ఈ విషయం అర్థం చేసుకోండి, ఇది కొత్త విషయం. మీకు మీలో చాలా మంది ఈ విషయాన్ని గమనించి ఉండరు. రావణ సంహారం జరిగిపోయింది. రావణ సంహారం జరిగిపోయిన తర్వాత రాముడు ఏం చేశాడు అంటే అయోధ్యలో రాజ్యం వేయలేడు. అంతే కదా, మనం ఎలా రాజ్యం వేయలేడు? అసలు రామరాజ్యానికి కావలసినటువంటి పునాదులు ఏమిటి? రామరాజ్య స్థాపనకి సహకరించవలసినటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటి? మనం చర్చించుకోము, అది చెప్పటానికి వచ్చాను నేను. ప్లస్ ఈ రామరాజ్య స్థాపన చేయటానికి రాముడికి 11,000 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసు ఆ సంగతి. ఒకరోజు 2 రోజుల్లో రామరాజ్యం ఎవడూ నిర్మించలేడు. ఇల్లు కూడగొట్టేయాలి అంటే 1 గంటలో బుల్డోజర్ తీసుకొచ్చి పడేస్తాడు. మరి ఇల్లు కట్టాలంటే 1 సంవత్సరం పడుతుంది. అవునా? చేత రామరావణ యుద్ధం జరగటానికి ఏముంది? 5 రోజుల్లోనూ 1 వారం రోజుల్లోనూ అయిపోయింది. దాని తర్వాత రామరాజ్య నిర్మాణాన్ని ఆయన ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ 10,000 సంవత్సరాలకి రామరాజ్య స్థాపన పూర్తయింది. ఆ రామరాజ్య స్థాపనలో రాముడు ఎంతగా లీనమైపోయాడు అంటే సరిపోవటం మర్చిపోయాడు. మీకు ఆ సంగతి తెలుసా? యముడు గారు మళ్ళీ వచ్చి ఆయన గుర్తు చేస్తాడు. నాయన ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ, ఇంకా పదాలు. భావం అర్థమైందా? అంటే రామరాజ్య స్థాపన చేస్తున్నటువంటి వాళ్ళకి మృత్యువు రాదు. మృత్యు వచ్చి మిమ్మల్ని బతిమాలుకోవాలి. బాబు నీ టైం అయిపోయింది, ఆయన ఎన్నాళ్ళు ఉంటావు, పద అంటే మీకు ఇష్టం అయితే వెళ్తారు, లేకపోతే రారు. అది రామరాజ్యం. ఆ భావన ఎప్పుడైనా మీ మనస్సులోకి తట్టిందా మీకు? అటువంటి రామరాజ్య స్థాపన తర్వాత భారతదేశంలో ఎటువంటి రామరాజ్య స్థాపన జరగాలి? మృత్యువే వచ్చి మిమ్మల్ని పెర్మిషన్ అడగాలి, ఏమయ్యా నిన్ను తీసుకెళ్లేదా అని. ఇప్పుడు కాదు, పో అంటే ఏమవ్వాలి? అయినా పోవాలి. అటువంటి రామాయణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం ఈ 5 ఏళ్లలో నేను మీకు చెప్పబోతున్నాను. కొంచెం శ్రద్ధగా వినండి. కానీ రామరాజ్య స్థాపన మాత్రమే మన లక్ష్యము కాదు. రామరాజ్యం భారతదేశంలో వచ్చింది. కృష్ణుడు ఉద్దేశ్యం ఏంటి? మహాభారతం. మహాభారతం అంటే భారతదేశంలో రామరాజ్యం ఎలా ఉన్నదో మొత్తం పృథ్వీలో రామరాజ్యం స్థాపించబడాలి. మొత్తం పృథ్వీలో రామరాజ్యం స్థాపించబడాలి అంటే అర్థం ఏంటి? మొత్తము పృథ్వీ ఒక దేశంలాగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి దేశాలన్నీ ఎలా ఉండాలి? దేశంలోని ప్రాంతాలలాగా ఉండాలి. భావం అర్థమవుతుందా? మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మహాభారతము వచ్చేసింది. నేను మీకు నిరూపించబోతున్నాను. నేను చెప్పినటువంటి ఈ మహాభారతము ఎప్పుడో రావటం కాదు, వచ్చేసి ఉన్నది, మీరు గుర్తించటం లేదు. ఉదాహరణకి మీరు ఇక్కడ చాలా మంది రోజు వస్తూ ఉంటారు, ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో చెప్పగలరా మీరు? ఖచ్చితంగా లెక్క పెట్టకుండా. చెట్లు ఉన్నాయి కదా ఇక్కడ, ఎన్ని చెట్లు ఉన్నాయి? చెట్లేదు కదా, అంతే. చెట్లు ఉన్నట్టా లేనట్ట? అలాగే మహాభారతం వచ్చేసింది కానీ మనం గమనించలేదు. చెట్లనే గమనించలేదు కదా మీరు, రోజు వచ్చేది. భావం అర్థమైందా? అంచేత చూడవలసిన చోట చూడకపోతే ఆ వస్తువు ఉన్నా కూడా మీరు గమనించరు. అంచేత మహాభారత నిర్మాణం గురించి నేను మాట్లాడటం లేదు. మహాభారతం నిర్మించబడింది. కానీ మన యొక్క ఈర్ష్య ద్వేషాలు కామ క్రోధాలు మదమోహ మాత్సర్యాలు ఆ మహాభారతాన్ని గుర్తించనివ్వటము లేదు. 18 రోజుల పాటు మహాభారత యుద్ధం జరిగాక మళ్ళీ కొత్త విషయం కనుక మళ్ళీ మళ్ళీ నేను పునరావృతం చేస్తున్నాను. దాన్ని ఎన్నిసార్లు చెప్తారు మాస్టారు అనకండి, మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాక ఈ విషయాలు ఇలాగే చెప్పాలి. మీరు ఏంటో చెప్పారటండి రామరాజ్యం అంట, తకారాలొద్దు, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుని చెప్పండి. ఏం చెప్పాను నేను, రామరావణ యుద్ధం అయిన తర్వాత 10,000 సంవత్సరాలు పట్టింది రామరాజ్య స్థాపనకు. రామరాజ్య స్థాపనలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తికి మృత్యువు ఉండదు. అందుకే రాముడు పని చేసినటువంటి హనుమంతుణ్ణి మనం ఏమంటాం, చిరంజీవి అంటాం. రామకార్యం చేశాడు కదా, ఇప్పటికీ చేస్తున్నాడు ఆయన బతికి. భావం అర్థమవుతోందా? అంచేత మీరు చేస్తున్నటువంటి పని బట్టి మీ ఆయు ప్రమాణం ఉంటుంది. ఇది మొదట నేను చెప్పింది మీకు, రామకార్యాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులకు మృత్యువు ఉండదు. కానీ మన భాషలో మహాభారతం వాళ్ళ పని వాళ్ళని చేసుకునేవ్వండి, మన పని మనం చేద్దాం. భారతదేశంలో రామరాజ్య స్థాపన అయిపోయిన తర్వాత కృష్ణుడి యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏంటి అంటే మహాభారత నిర్మాణము. ఏ నిర్మాణం చేయాలన్నా కూడా ముందు ఏం చేయాలి, డిస్ట్రక్షన్ జరగాలి. కొత్త ఇల్లు కట్టాలి అంటే పాత ఇల్లు ముందు తీసేయాలి. 18 రోజులలో జరిగినటువంటిది ఏంటి అంటే ఉండకూడనటువంటి వాటిని తీసివేసింది. దాని తర్వాత శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఏ విధంగా రామరాజ్య స్థాపనకి 10,000 సంవత్సరాలు పట్టిందో మహాభారత నిర్మాణానికి 5,000 సంవత్సరాలు పడుతుంది అని చెప్పారు వాళ్ళు. కృష్ణుడు యొక్క శరీరాన్ని వదిలేసిన తర్వాత 5,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతము 5025వ సంవత్సరంలో ఉన్నాం. కృష్ణ నిర్యాణం అయిపోయిన తర్వాత అంటే అర్థం ఏంటన్నమాట, మహాభారత నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. మహాభారతం అంటే ఏంటి, వసుధైక కుటుంబకం అనేటటువంటి భావన. మళ్ళీ ఈ మాటను అర్థం చేసుకోండి, ఎవరైనా అడిగితే మహాభారతం అంటే అన్నదమ్ముల మధ్య యుద్ధం కాదు, మహాభారతం అంటే ఏంటి, వసుధైక కుటుంబకం అనేటటువంటి పరిస్థితి ఏర్పరచుకునుట. వసుధైక కుటుంబకం అనేటటువంటి పరిస్థితి అంటే అర్థం ఏంటి, ఈ ప్రపంచము అంతా కూడా ఒకే కుటుంబం కదా. మరి ఈనాడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ఉన్నాయి. మీరు గమనించటం లేదు. ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఏది జరిగినా మనం గమనించుకుంటాం కదా, మన కుటుంబంలో జరిగిన ప్రతి చిన్న విషయం మనకి తెలుస్తుందా తెలీదా? న్యూస్ పేపర్లో ప్రపంచంలో జరిగేటటువంటి ప్రతి విషయం మీకు తెలుస్తుందో తెలియటం లేదా? ఈనాడు తెలుస్తుంది కదా ప్రపంచంలో ఏం జరుగుతుందో, మీ పక్కన ఊళ్ళో ఏం జరిగిందో మీకు తెలియకపోవచ్చు కానీ ప్రపంచంలో ఏం జరిగిందో మీకు తెలుస్తుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో అది తెలుస్తూ ఉంటే ప్రపంచం అంతా ఒకే కుటుంబం అయిందా లేదా? ప్రపంచం ఒకే కుటుంబం అయిపోయింది. కానీ మనకి మార్గదర్శనం చూపించేటటువంటి వ్యక్తుల బుర్రలలో ఆ భావం దూరటం లేదు. తప్పు అక్కడ జరుగుతుంది. కానీ మనది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ఏంటి, ప్రజాభిప్రాయం ముఖ్యం. అంచేత మనము కనుక దీన్ని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మహాభారత నిర్మాణం తక్షణమే అయిపోతుంది. మళ్ళీ వేరే రోజు అవ్వదు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఏం చెప్పాను, మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు, టీవీ చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? మీకు టీవీ అది చదివితే లాభం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? రష్యాలో అది జరిగిందిట, అమెరికాలో అది జరిగిందిట, ఫిలిపీన్స్లో ఏదో విప్లవం వచ్చిందిట, తెలుసా? ఇదంతా మీరు పేపర్లో చదివారు కదా. అంటే అర్థం ఏంటి, మీకు ప్రపంచంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా చాలా సార్లు జరుగుతున్నప్పుడే మీకు తెలిసిపోతుంది. భగవద్గీత కాలంలో సంజయుడు మహాభారత యుద్ధాన్ని చూసి వివరించాడు. ఇప్పుడు టీవీలో ఇరాను అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే డైరెక్ట్ గా యుద్ధమే టెలికాస్ట్ అవుతుంది కదా, భావం అర్థమైందా? అంటే భగవద్గీతలో మహాభారతంలో ఏ విధమైనటువంటి వాతావరణం చెప్పబడి ఉన్నదో ఆ వాతావరణం ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాము. అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి అంటే, ఈనాడు మన కుటుంబాలలో చాలా మంది పిల్లలు ఒకరోజు స్విట్జర్లాండ్ లో ఉంటున్నారు, ఒకరోజు మలేషియాలో ఉంటున్నారు, ఇంకో రోజు